ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹನ್ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು, ಶ್ರೀಮದ್ ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜೀಯರ್ ಸ್ವಾಮಿವಾರು ಮನ ಎಂದು ಅನುಗ್ರಹಂತೋ అందించినటువంటి ఒక మహత్తర గ్రంథం శ్రీ కృష్ణార్జున సంవాదం. దీనిలో ప్రతి పద్యానికి అత్యద్భుతమైనటువంటి వివరణ ప్రశ్నోత్తర పద్ధతిలో తెలియజేస్తూ అంతరార్థాల్లో ఉన్నటువంటి బ్రహ్మ విద్యని, యోగశాస్త్రాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లుగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేటి వరకు 103 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 104వ భాగం, 4వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర ఉన్నాం. దాని కొనసాగింపు నేడు. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున చక్కటి ప్రశ్న సమాధానం సాగుతూ ఉండింది. 1871లో భగవంతుడు ఏ ప్రకారంగా తనని ఆశ్రయించినా వారిని వారు అనుకున్న ప్రకారంగానే రక్షిస్తాడు అని అన్నాడని చెప్పారు స్వామి. ఆ తర్వాత నేటి కొనసాగింపు. 1872వ ప్రశ్న. స్వామి, మీరు చెప్తుంటే నాలో ఉన్న సందేహాలన్నీ మబ్బు తెరలు వీడుతున్నట్లుగా ఉంది స్వామి. ఈ కోణంలోంచి ఆలోచిస్తూ ఉంటే తమ పిల్లవాడికి నయమవుతుందో లేదో అనుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వారు ఒకరు, డాక్టరు కదా నయమవ్వచ్చును అని వెళ్ళిన వారు మరొకరు, భగవంతుడే మనని ఈ రూపంలో రక్షించాలి అని వెళ్ళిన వారు ఇంకొకరు. అంతేనా స్వామి? అవును. అదే విధంగా మరి రాయో దేవుడో అని గుడికి వెళ్ళవచ్చునొకరు, దేవుడై ఉండవచ్చులే అనుకునేవారు మరొకరు, దేవుడే అనుకుని వెళ్ళేవారు ఇంకొకరు. భగవంతుడే మన ప్రార్థనని అనుసరించి ఇలా వచ్చాడు అని విశ్వసించేవారిని అందరినీ, అది చీమరూపం అయినా దోమరూపం అయినా ఏనుగు రూపం అయినా విగ్రహ రూపం అయినా తాను అనుగ్రహిస్తాను అని అంటూ భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ 11వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటిదిగా గుర్తించాలి. అవును స్వామి, ఇది చాలా కీలకమైన శ్లోకమే, అందుకనే ఇంత వివరంగా చెప్పాను. సంతోషం స్వామి. ఇంకొక అనుమానం ఉంది, ఏమనుకోకండి. ఏహి పర్వాలా, నీకు అనుమానాలు వస్తూ ఉంటేనే నేను విడమర్చి మరి చెప్పగలను. అనుమానాలే రాని వాళ్ళకి వివరించడం ఆకాశం మీద పిడిగుద్దులు వేసినట్టే, అంటే నిష్ప్రయోజనమని కదా. అడియన్ అడియన్. ఇప్పుడు ఏ యథామాం అంటూ శ్లోకం ఉంది కదా, ఎవరు ఎలా కోరితే వారిని అలా అనుగ్రహిస్తాను అన్నాడు కదా. పరిమితులు ఏమీ విధించలేము కదా, ఎలా కోరితే అలా అనుగ్రహించేస్తాడు కదా స్వామి. మరి అలాంటప్పుడు మూగవాడిలాగా చెవిటివాడిలాగా ఆసక్తుడుగా ఈ విగ్రహ రూపంలో స్వామి ఎందుకు మనల్ని అనుగ్రహించాలి? ఇలా ఉండమని మనం కూడా ఎందుకు కోరాలి? హాయిగా ఎంచక్క అలనాటి రాముడు కృష్ణుడు ఎలా ఉన్నావో నీవు స్వామి అలాగనే మళ్ళీ రా అని మనం కోరుకోవచ్చు కదా స్వామి. టెస్ట్ ఆయన, ఇది ఒక పెద్ద టెస్ట్. మనకి ఎవరి రుచి వారిది కదా. రాముడు కృష్ణుడుగా వచ్చి శిక్షిస్తూ ఉపదేశాలు ఇస్తూ ఉండడం నచ్చని వారు ఆ కాలంలోనే ఉన్నారు కదా. నువ్వు నీ కడుపు నింపుకోవడానికి ఏదైనా ఒకటే అని దేనిని పడితే దాన్ని తింటున్నావా? నీ నాలుకకి రుచికరమైన దాని కోసమే వెంపర్లాడుతున్నావా? అలాగే పరమాత్మ పరమపదంలోను వ్యూహంలోను అంతర్యామిగను రామకృష్ణాదులుగను విగ్రహ రూపంలోనూ కూడా వేంచేసి ఉన్న ఎవరి టేస్టుని అనుసరించి వారు అలా ఆశ్రయిస్తూ ఉంటారు. సౌలభ్యగుణం కావాలి అని అంటే దానికి పరాకాష్ట మరి విగ్రహ రూపమే. పరత్వ పరాకాష్ట చూడాలి అని అంటే పరమపద రూపం. కార్యనిర్వహణ సామర్థ్యం పరాకాష్ట వ్యూహం, మరి సౌశీల్య పరాకాష్ట అంతర్యామిత్వం, చాతుర్యానికి పరాకాష్ట రామకృష్ణాది రూపాలు. మరి ఎవరి టేస్టు వారివి కదా, ఎవరు ఎలా తనని ఆశ్రయించినా వారిని అలా అనుగ్రహిస్తాడు స్వామి అడియన్. అందుచేత విగ్రహారాధన కూడా తనకు సమ్మతమే అని అర్థం. అంతేనా స్వామి? అంతే. శ్లోకంలో మమ వర్తమాను వర్తంతే అని అందుకే చెప్పాడు కదా. ఇక్కడ వర్తమా అని అంటే మామూలు అర్థం దారి, కానీ ఆచారము అని తీసుకోవాలి. అది కూడా సరిపోతుందా అంటే ఇక్కడ ఆ అర్థాలు కూడా అవసరం లేదు. నేను పెట్టిన శాస్త్రమును అనుసరించి అని అర్థం చేసుకోవలసిన అవసరం కూడా లేదు. పరిత్రాణాయ సాధూనాం అంటూ తన అసాధారణ గుణాలని ఆవిష్కరించే ప్రకరణం ఇప్పుడు. కనుక వర్తమా అంటే స్వభావము అని సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. అంటే రూపము, చేష్ట, మాట ఇవన్నీ ఆయన స్వభావాలే కదా. వీటన్నింటినీ తాము కోరిన విధంగా అనుభవించడం, అనువర్తించడము చేస్తూ ఉంటారు మానవులని పరమాత్మే చెప్తున్నాడు అడియనడియన్. ఇప్పుడు స్వామి విగ్రహ రూపంలో అనుభవించాలని కోరుకునే వారందరూ ఒకే విధమైన రూపాన్ని అంటే విగ్రహాన్ని ఎందుకు అనుభవించడం లేదు స్వామి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మరి ఆరాధిస్తూ ఉంటారే ఒక్క విగ్రహంలో. అది కూడా టేస్టే. నీకు అందంగా కనిపించిన ఒక అమ్మాయి ఇంకొకరికి అందంగా కనిపించాలని అయినా రూల్ ఉందా? లేదు కదా. ఇప్పుడు విదేశీయ యువతులు కొంతమంది ఉంటారు, వారిని చూస్తే మనకి వాంతి వస్తుంది. ఆ విదేశాల వారికి మన యువతులను చూసినా అంతే వాంతి. ఒకరికి చీరకట్టు నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకో రకమైన వస్త్రధారణ నచ్చవచ్చు. ఒకరికి పొడివైన కేశాలుంటే ఇష్టం ఉండవచ్చు, ఇంకొకరికి బోడిగుండున్న యువతి నచ్చవచ్చు. మనం ఏం చెప్పగలం? అలాగే పరమాత్మ ఇలా ఉంటే నాకిష్టం అనుకునేవారి ఇష్టానికి తగిన రూపం పొందగలిగిన అవకాశం విగ్రహంగానే కదా సాధ్యం. రామకృష్ణులుగా తాను అవతరించినప్పుడు తనకు అభిమతమైన రూపంతోనే తానే వచ్చాడు స్వామి అడియనడియన్. అది నిజమే స్వామి. అమ్మాయి తన ప్రియుడికి తాను అందంగా కనిపించాలని తనకు వచ్చిన మేకప్ చేసుకుని వెళుతుంది. అది ఆ ప్రియుడికి నచ్చకపోవచ్చు. అలాగే పరమాత్మ తనకు అభిమతమైన రూపాన్ని ధరించి దిగి వచ్చినా ఆ తీరు నచ్చని వాళ్ళు ఉండొచ్చు కదా స్వామి. నచ్చని వాళ్ళు ఉండరని చెప్పగలమేమో లేదో తెలియదు, కానీ ఫలానిలా అయితే ఇంకా అందంగా ఉంటుంది అనుకునేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. పంజాబీ డ్రెస్సు వేసుకుని ప్రియుడి దగ్గరికి వెళ్ళిన అమ్మాయితో ఆ ప్రియుడు చీరకట్టులో నువ్వు ఇంకా బాగుంటావు అనవచ్చు కదా. అలాగా స్వామి మీరు పక్షపాతంగా మాట్లాడుతున్నారు. అబ్బాయి వస్త్రధారణ అలంకారాలు నచ్చని ప్రియురాళ్ళు ఉండరా? అబ్బే అలా నచ్చని అనకు. అబ్బాయి ఇంకా ఇలా ఉంటే మరింత బాగుంటాడు అని అనుకునే ప్రియురాళ్ళు ఉంటారు, భార్యలు ఉంటారు, ఎందుకుండరు? కానీ స్వామి తనకు నచ్చినట్టుగా తానుండే అబ్బాయి కన్నా తన భార్యకి లేదా ప్రియురాలికి నచ్చినట్టుగా ఉండే అబ్బాయిదే గొప్ప. అదే నిజమైన ప్రేమ స్వభావం. ఇప్పుడు సరిగ్గా నువ్వు నా దారికి వచ్చావు. భగవంతుడు ఒక అబ్బాయి అనుకో, మనందరం ఆయన భార్యలం లేదా ప్రియురాళ్ళం. మనకి ఆయన మీద ఉంటే ప్రేమ కన్నా ఆయనకి మన మీద ఉండే ప్రేమ చాలా గొప్పది. మనం ఇష్టం వచ్చినట్లుగా తాను తయారవడం, వర్తించడం ఆయనకి చాలా ఇష్టం. అది ఆయన స్వభావం. ఇప్పుడు వర్తమ అంటే అర్థమై ఉండొచ్చు. ఈ విషయం గ్రహించిన మానవులు ఆయన కోరికను అనుసరించిన విధంగా ఆశ్రయించగలిగినా, లేకపోయినా తాము కోరిన విధంగా మాత్రం తప్పక ఆశ్రయిస్తూ ఉంటారు. అవును స్వామి, నిజమే. పరవాసుదేవుడు, వ్యూహవాసుదేవుడు, అంతర్యామి వాసుదేవుడు, విభవ వాసుదేవుడు, ఇలా ఉండేవన్నీ ఆయనిష్టాలు. విగ్రహ వాసుదేవుడు మాత్రం మనిష్టంగా ఉండే రూపం. మనిష్టంగా ఉండే రూపంలో ఉండడమే ఆయనకిష్టం. అబ్బా, ఎంత బాగా చెప్పారు స్వామి, ఎంత బాగుంది ఈ ఊహ కూడా. మరి అదే విగ్రహారాధన ప్రత్యేకత. ఇది తెలియని రసహీన హృదయులు ఏవేవో వాగుతూ ఉంటారు. తక్కువ జ్ఞానమంటారు కొందరు, అజ్ఞానమంటారు మరికొందరు. అది కాదండి. ఇప్పుడు స్వామి, తనకిష్టమైన వారి చెంత వారికి ఇష్టమైన రీతిలో మెలుగుతూ పరవశించడం అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఆనంద డోలికల పరాకాష్ట కదా. ఆ మాత్రం తెలియదంటారా వాళ్ళకి? అదే నేను నీతో అనేది. ఎదుటివారికి ఇష్టమైన రీతిలో తానుంటూ పరవశించడం అనే దానిని ఆ అబ్బాయి ఆ అమ్మాయి కూడా ఆశించారే అనుకో. ఒకమారు వీడికి ఆనందం, ఇంకోమారు ఆమెకి ఆనందం, ఒకరి మీద ఇంకొకరికి అలా అలా మోజులు పెరిగిపోవు. అదేవిధంగా భగవంతుడు మనకిష్టమైనట్టుగా ఉండడం ఒకమారు, మనం ఆయనకిష్టమైనట్టుగా ఉండడం ఇంకోమారు. ఎంత అందమైంది ఈ భావన స్వామి. మరి మన ఇష్టాలు ఆయనకి తెలిసిపోతాయి, కానీ భగవంతుని ఆయా నిష్టలు మనకి ఎలా తెలుస్తాయంటారు? ఎలా తెలుస్తాయేమిటి? ఆయన ఇష్టాలు తెలియాలంటే శాస్త్రం ఉంటుంది కదా, ఆ శాస్త్రం ఆయన ప్రవర్తింపజేసిందే కదా. అది ఇలా ఉండు ఇలా ఉండవద్దు అని చెప్పేదే కదా శాస్త్రం. మరి దాని ప్రకారంగా చేస్తే శుద్ధంగా ఆయన ఇష్టం నడుస్తూ ఉన్నట్లు, మన ప్రీతి ప్రకారం చేస్తే మన ఇష్టాన్ని తన ఇష్టంగా స్వీకరించే ఆయన ఇష్టం నడుస్తున్నట్లు. ఓహో స్వామి, అర్థమైంది అర్థమైంది. అందుకే ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం, ఎలా పడితే అలా ఆరాధన కాకుండా ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడిన ఆలయాల్లో వేయించేసిన అర్చామూర్తికి బోలెడు సేవలు చేసుకోవడం మన కర్తవ్యం అవుతుంది. అప్పుడు ఇంకా ఆయన ఇష్టమూ నడుస్తుంది, మన ఇష్టమూ నడుస్తుంది. ఒకరి ఇష్ట ప్రకారం ఇంకొకరు నడుచుకునే భార్యాభర్తల కాపురంలాగా, ప్రేయసీ ప్రియుల విహారంలాగా చక్కగా ఉంటుంది. అంతేనా స్వామి? అమ్మయ్యా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఆలయాల్లో శాస్త్ర పద్ధతిన వేయించేసిన భగవంతుడి ప్రత్యేకతను ఎప్పుడైనా చూశావా? మరి ఆ విషయం మనకి 11వ శ్లోకంలో స్వామివారు తెలియజేస్తారు అంతరార్థంగా. అడియన్ అడియన్, మీరు చెప్పింది అర్థమైంది. అర్చామూర్తి గొప్పతనం తెలిసి వచ్చింది, కానీ విగ్రహ రూపంగా ఉన్న స్వామి మరి ఉలకడు పలకడు, అవును అనడు కాదు అనడు, ఇలా ఉండడమే ఒక గొప్పతనంగా చెప్పుకుంటున్నారు అందరూ. నా మటుకైతే మాత్రం ఆలయంలో ఉండే ఆయనని దర్శించి ఎంత సంతోషించినా అది సాక్షాత్కారం అనిపించటం లేదు స్వామి. నాతో సంభాషిస్తూ కదులుతూ మెదులుతూ ఉంటేనే సాక్షాత్కారం అని అనిపిస్తుంది. 90 మంది ఉద్దేశం కూడా ఇదే అని నా భావన. ఆలయంలో చేసే దర్శనమే భగవత్ సాక్షాత్కారమని నన్ను నేను ఎలా సమర్థించుకోవాలి? అటు అర్చకులైతేనేమి, దర్శింపడానికి వచ్చిన భక్తులైతేనేమి, చేసిన చేస్తున్న అపచారాలను చూసి చూడకుండా ఉన్న భగవంతుడి వ్యవహార శైలిని చూసి చూడకుండా మనం ఎలా ఉండాలో నాకైతే అవగాహన కలగడం లేదు స్వామి. అమ్మో, చాలా పెద్ద ప్రశ్నే ముందు ఉంచావు. చూడనాయనా, ఒక్కో శరీరానికి ఒక్కో పరిమితి ఉంటుంది, ఒక్కో సౌలభ్యం ఉంటుంది. చీమ శరీరం బరువులు మొయ్యలేదు, ఏనుగు శరీరం ఎందులో పడితే అందులోకి దూరలేదు. చీమని చూసి ఇది బరువులు మోస్తేనే నాకు సంతృప్తి అనుకుంటున్నావా? ఏనుగుని చూసి ఇది చిన్న రంధ్రంలో దూరితేనే నాకు సంతృప్తి అనుకుంటున్నావా? లేదు కదూ. ఏనుగుని కానీ చీమని కానీ వాటి వాటి పరిమితులతోనే అంగీకరిస్తాం, అంతేనా? నిజమే స్వామి. అయితే మాత్రం అని అంటూ దానికి సమాధానాన్ని చక్కగా స్వామివారు వివరించడానికి ముందుకు సాగిస్తూ ఉన్నారు. 1886వ ప్రశ్నకి సమాధానంగా రేపటి రోజున మళ్ళీ కొనసాగిద్దాం. ఇంత చక్కగా అర్చామూర్తి ఎందు మనకు దృష్టి నిలిపేటట్టు దాని వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ, మీ అందరికీ ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు నిండుగా ఉండాలి అని ప్రార్థిస్తూ అడిగేన్ రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.